ఏలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడిమైన తండ్రి, ఉదయకాలం మందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి కొన్ని విషయములను ధ్యానించుకుని వల్లని ప్రభువా, మేము నీ యొక్క సన్నిధికి చేరి ఉండగా వాక్యమును మేము గ్రహించగలుగునట్లుగా, మేము గ్రహించినటువంటి వాక్యమును మేము అవలంబించి మీకు చేరువగా మీకు సమీపంగా రాగలుగునట్లుగా మాకు మీ కృపను దయచేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యము యాకోబు పత్రిక 3:16 బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దీనికి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్స్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏమన్నదంటే, మత్సరము అనే మాటకి ఎన్వి అని ఉన్నది, వివాదము అనే మాటకి సెల్ఫిష్ యాంబిషన్ అని ఉన్నది. అంటే ఎన్వి అంటే మత్సరము లేకపోతే అసూయ అని చెప్పొచ్చు. సెల్ఫిష్ యాంబిషన్ అంటే స్వార్థపరమైనటువంటి కోరిక, స్వార్థపరమైనటువంటి కోరిక. అల్లరి ప్రతి నీచ కార్యము అనేటువంటి మాటలో చాలా నీచ కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం ఈరోజు చదువుకోవట్లేదు, కానీ దానిలో ఒక నీచ కార్యమైనటువంటి స్లాండరింగ్ అంటే చాడీలు చెప్పటం అనేటువంటి దాని గురించి మనం ఆలోచిద్దాం. స్లాండరింగ్ అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మనందరం కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి మీద చాడీలు చెప్పినటువంటి వాళ్ళమే. అదేవిధంగా మన మీద కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు చాడీలు చెప్పినట్టుగా మనం గమనించవచ్చు, గుర్తు చేసుకోవచ్చు. ఈ చాడీలు చెప్పేటప్పుడు మనకి చాలా ఆనందంగా లోపల సంతోషంగా ఏదో మనం పొందినట్లుగా, నెమ్మదిని పొందినట్లుగా ఇలా ఫీల్ అవుతూ ఉండటం అనేటువంటిది మనకందరికీ పరిచయమే. అదేవిధంగా మన మీద ఎవరైనా చాడీలు చెప్పినట్లయితే మనకి బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, చాలా ప్రతీకారం తీసుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఇలాగా మనం మన మీద చాడీలు చెప్పినటువంటి వారి మీద ఫీల్ అవటం అనేటువంటిది మనకు పరిచయమైనటువంటి విషయమే. ఇక్కడ మనము మొట్టమొదటిగా ఈ స్లాండరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్లాండరింగ్ అంటే గుండెములు చెప్పుట లేక చాడీలు చెప్పుట. అంటే అర్థం ఏంటంటే, నీ యొక్క స్వార్థపరమైనటువంటి ప్రయోజనము నిమిత్తమై నీవు ఒక వ్యక్తిని గురించి మరో వ్యక్తి దగ్గర చెప్పేటువంటి ఆ యొక్క మాటలు లేకపోతే ఆ వ్యక్తిని తక్కువ చేస్తూ చూపించేటువంటి ఆ యొక్క సంభాషణ లేకపోతే అతను చేసినటువంటి తప్పిదములను లేకపోతే అతను చేసినటువంటి పొరపాట్లను గురించి ప్రస్తావిస్తూ నీ స్వార్థ ప్రయోజనము నిమిత్తమై వాటిని వాడుకుంటూ మూడవ వ్యక్తి దగ్గర చెప్పటం అన్నమాట. ఈ చాడీలు అనేటువంటివి చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అని ఇద్దరు ఉంటారు. చాడీలు అనేటువంటిది ఎప్పుడు ఒకళ్ళు చెప్తారు, మరొకళ్ళు వింటారు. అయితే చెప్పేటువంటి వాడు వినేటువంటి వాడుగా కూడా చాలాసార్లు ఉంటాడు. ఎందుకంటే ఆడు చాడీలు చెప్పేటువంటి గుణం ఉన్నది కాబట్టి వాడికి మరొకటి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పాలంటే వీడు కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వీడు వినేవాడుగా కూడా ఉంటూ ఉంటాడు. తర్వాత ఈ చాడీలు చెప్పేటువంటి వాళ్ళల్లో మూడు రకాలు ఉన్నారండి. మొట్టమొదటి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ చాడీలు చెప్పటం. అంటే ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు, జరిగింది జరిగినట్లుగానే చెప్తారు, కానీ దానిలో ఈ చెప్పటంలో వాళ్ళకి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం అనేటువంటిది వీరు ఆశిస్తూ చెప్తారు. అందువలన అది చాడీ అనబడుతుంది. ఇక రెండవది, జరిగినటువంటిది దానికి కొంత కల్పించి చెప్పటం అనేటువంటిది. ఇదే కోవలో జరిగినటువంటి దానిలో నుండి కొంత తీసివేసి మనకు కావలసిన విధంగా దానిని టైలర్ చేసుకొని, అంటే దాన్ని అమర్చుకొని మూడవ వ్యక్తికి చాడీలు చెప్పటం. దీనిలో కూడా స్వార్థ ప్రయోజనం ఇమిడి ఉన్నది. అంటే దీనిలో రెండు రకాలు, అంటే కొంతేమో ఉన్నా దానిలోంచి తగ్గించేటువంటిది మనకు కావలసిన రాతిగా, అలాగే ఉన్నటువంటి దానికి కొంత కల్పించి పెంచుకునేటువంటిది మరొకటి. ఇక మూడవది ఏంటంటే ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది. అసలు అక్కడ విషయమే జరగలేదు, అయితే కంప్లీట్గా అబద్ధము, ఫుల్లీ ఫ్యాబ్రికేటెడ్ అన్నమాట. అంటే రెండవ వ్యక్తి మీద మూడవ వ్యక్తికి ఏమీ లేనటువంటి సమాచారాన్ని పూర్తిగా కల్పించి పూర్తి అబద్ధాన్ని చాడీగా చెప్పటం అనమాట. సో ఈ మూడిట్లోని కామన్గా ఉన్నటువంటిది ఏంటంటే స్వార్థ ప్రయోజనం అనేటువంటిది కామన్గా ఉన్నది. మొదటి దానిలోనేమో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు, రెండవ దానిలోనేమో కొంత మార్చి చెప్పారు, మూడవ దానిలోనేమో లేనిది ఉన్నట్లుగా చెప్పారు. తర్వాత ఈ చాడీలు చెప్పటం అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ జరుగుతూ ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి మొదలైతే పెద్దల వరకు కూడాను ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఉండటం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉంటాం. అదేవిధంగా కేవలము లోకస్తులకు మాత్రమే కాదు, విశ్వాసులకు, పాస్టర్లకు, ఆ తర్వాత నాయకులకు సహితము ఈ యొక్క చాడీలు చెప్పేటువంటి లక్షణం అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ యొక్క చాడీలు ఎందుకు చెప్తూ ఉంటాం, ఏమిటి దీని కారణం ఏంటి అని అంటే, దీనికి మొదటగా మనకి స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఉండటం వల్ల మనిషి చాడీలు చెప్తూ ఉంటారు. రెండవది ఏంటంటే మనకు మరి ఒకరికి మధ్య సత్సంబంధాలు లేనప్పుడు, విరోధం ఉన్నప్పుడు వారిని తక్కువ చేసేటువంటి విషయంలో మనం ప్రయత్నంగా ఈ యొక్క చాడీలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మూడవది మనకి సంబంధాలు సరిగ్గా లేనప్పుడు వారి మీద ప్రతీకారంగా ఈ యొక్క చాడీలు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతీకార చర్యలో భాగంగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం క్షమించేటువంటి గుణము లేనప్పుడు, క్షమించగలిగిన స్వభావము లేనప్పుడు, క్షమించనప్పుడు ఈ విధంగా మనం చాడీలు చెప్తూ ఉంటాం. నాలుగవది ఒక వ్యక్తిపైన మనకు మత్సరము లేక విరోధ స్వభావము, అసూయ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇలాంటివి ఇంకా కొన్ని చెప్పవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కారణాలు కనుక మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం చాడీలు చెప్పటం అనేటువంటిది ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడొకప్పుడు చాడీలు అనేటువంటిది మనం చెప్తూనే ఉంటాం. సరే, ఈ చాడీలు చెప్పటం గురించి బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అని చూసినట్లయితే, బైబిల్లో ఈ కొండములను చెప్పటం గురించి చాలా చోట్ల వ్రాయబడి ఉన్నవి, కానీ మనం ప్రధానంగా ఒకటి రెండు వచనాలు చూసి ముందుకు వెళదాం. పాత నిబంధన గ్రంథంలో మనకు 10 ఆజ్ఞలు ఇవ్వబడినవి. దానిలో 9వ ఆజ్ఞ అనేటువంటి ఆజ్ఞలు మనం చూసినట్లయితే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకరాదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దీన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క కొండములను చెప్పటం అనేటువంటి దాన్ని ఇది సమర్థించట్లేదని మనకి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి యేసు ప్రభువు ఆయన ఏమన్నారంటే, హృదయములో నుండి, అనగా మనుషుని హృదయములో నుండి వచ్చేటువంటి మనుషునికి ఉండకూడనటువంటి లక్షణాలు కొన్ని చెప్పారు ఆయన. ఆ లిస్టులో ఈ స్లాండరింగ్ అనేటువంటిది అక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూడవచ్చు. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-32 వరకు పౌలు మరో లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో అంటే మనిషిలో ఉండకూడనటువంటి లక్షణాల గురించి ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఆ లిస్టులో కూడా ఈ స్లాండరింగ్ అనేటువంటి దాని గురించి ప్రస్తావించబడింది. అది సరైనటువంటిది కాదని, అది విశ్వాసకి తగదని చెప్పి అక్కడ చెప్పటం జరిగింది. తర్వాత ఒక వ్యక్తి ఈ కొండములని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే హృదయంలో బాధ కలిగింది, బాధ కలిగింది కాబట్టి దానికి ప్రతీకారంగా ఏదో చేయాలని చెప్పేసి దానిలో ఒక భాగంగా ఇది ఈ స్లాండరింగ్ అనేటువంటిది చాడీలని చెప్పటం అనేటువంటిది జరిగింది. సరే, ఈ సమయంలో ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది? మొదటిగా అతని యొక్క దేవునితో అతనికి ఉండవలసినటువంటి పరిస్థితి, ఆ సంబంధము ఉండవలసిన రీతిలో లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో దేవునితో ఎప్పుడైతే సంబంధం సరిగ్గా లేకుండా అది ఉండవలసిన రీతిగా లేదో, మానవునితో కూడా అది ఉండవలసిన రీతిగా ఉండదు. ప్రేమహీనత అనేటువంటిది, క్షమించలేనటువంటి గుణం అనేటువంటిది, కీడుకు ప్రతి కీడు చేయవలనేటువంటి ఆ యొక్క స్వభావము, ఇవన్నీ కూడా మనుషులో చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క హృదయ పరిస్థితి సరిలేనందువలన ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయని చెప్పి మనం గ్రహించవచ్చు. ఒక వ్యక్తి వెంటనే తప్పిదం చేయటం అనేటువంటిది చాలా తక్కువసార్లు జరుగుతుంటుంది. అంటే ప్రభుతో సంబంధం కలిగి ప్రభుతో బాగా నడుస్తూనే ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తప్పు చేయటం అనేటువంటిది చాలా తక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు జరిగేటువంటిది ఏంటంటే వాళ్ళు మొదటగా ప్రార్థన జీవితంలో తప్పిపోతారు. ఆ తర్వాత వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లోపల డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ప్రభువును కొంత దూరం నుండి వెంబడిస్తూ ఉంటారు. విశ్వాసులుగా చెలామణి అవుతూ ఉంటారు, కానీ ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి చేతనో, లేకపోతే ఏదో ఇప్పుడు రొటీన్గా జరిగేటువంటి విధంగానే ఏదో భక్తి మార్గాలని ప్రార్థనలని అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కానీ వాళ్ళ హృదయంలో మాత్రం ప్రభువును దూరము నుండి వెంబడిస్తున్నారే తప్ప దగ్గరగా అయితే సమీపంగా అయితే లేరు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ప్రభువును ఇక చివరికి ఎరగనని చెప్పే స్థితికి కూడా వెళ్ళిపోగలరు. ఇవన్నీ కూడాను ఒక విశ్వాసి తాను ఉన్నటువంటి ప్రార్థనా జీవితపు మెట్టు నుండి కిందకు పడిపోయేటప్పుడు జరిగేటువంటి వేరే స్టెప్స్ అన్నమాట, ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడాను. మొదటగా అతనికి శోధన వచ్చింది. ఏమని, ఎవరో తన గురించి ఎవరో మరొకరికి ఎవరికో సాడీలు చెప్పారనో, లేకపోతే తన హృదయంలో బాధ కలిగించేటువంటి విషయం వాళ్ళు ఎవరో చేశారు అని చెప్పేసి అతనికి అనిపించింది. దాని మీద అతను ఏం చేస్తాడంటే ఆలోచించినప్పుడు, అయితే ప్రభు కన్నా తనను తను సమర్పించుకోవాలి, లేదంటే క్షమించకుండా దానిని ఎదురాడి పోరాడి దాన్ని నిగ్గుతేల్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో దేనిని నిర్ణయించుకుంటాడు అనేటువంటిది వ్యక్తి మీద ఆధారపడుతుంది. అతను ప్రభువు మీద ఎంత ప్రేమిస్తున్నాడో ప్రభువుని ఎంచుకుంటాడా, లేకపోతే లోకాన్ని లోక సంబంధమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటాడా అనేటువంటిది ఆ సమయంలో అది పరీక్ష. ఆ పరీక్షలో తాను ఎలా నిర్ణయించుకుంటే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సరే, ఈ యొక్క చాడీలు చెప్పటం లేకపోతే కొండములు చెప్పటం అనేటువంటి దానిలో ఈ వ్యక్తి ఏ విషయాల్లో తప్పిపోయాడో ఒకసారి చూసినట్లయితే, మొదటిగా అతను నిర్ణయం తీసుకోవటంలో తప్పిపోయాడు. తర్వాత ఎంపిక, తన యొక్క ఎంపికలో తప్పిపోయాడు. తర్వాత తను చేయవలసినటువంటి పనులు ఏవై ఉండాలనేటువంటిది దాన్ని నిర్ణయించుకునేటువంటి విషయంలోనూ, వాటిని వాటి ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కూడా తప్పిపోయాడు. ఆ తర్వాత అతను తన యొక్క మనసాక్షిని ఓవర్ రేట్ చేశాడు. మనసాక్షి అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి దీపం. అంటే నువ్వు తప్పు చేస్తున్నట్లయితే తప్పు చేస్తున్నావని చెప్తుంది, నువ్వు మంచి చేస్తున్నట్లయితే మంచి దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నావు, దేని వాక్యానుసారంగా చేస్తున్నావని చెప్తూ ఉంటుంది. దాన్ని ఓవర్ రైడ్ చేయటం అంటే అర్థం ఏంటంటే, అది తప్పు అని చెప్తున్నప్పటికీ మనం నువ్వు ప్రక్కన ఉండు, నువ్వు మాట్లాడకు, నన్ను పనిచేయ నువ్వు అని చెప్పి మన నిర్ణయాలు మనం తీసుకొని ఆ నిర్ణయాల చొప్పున మనం ముందుకెళ్తున్నట్లయితే దాన్ని ఓవర్ రైడింగ్ అంటాం. ఈ విధంగా మనసాక్షిని ఓవర్ రైడ్ చేస్తూ ఆ విశ్వాసి ఈ చాడీలు చెప్పే విషయంలో ప్రవర్తిస్తున్నాడు. సరే, ఇక చివరిగా దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా ఈ సొల్యూషన్ అనేటువంటిది దీని నుండి విముక్తి కావాలంటే, దీని నుండి బయటపడాలంటే మొట్టమొదటిగానే వెళ్ళవలసింది ఏంటంటే శిలువ యొద్దకు వెళ్ళు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా నీ ఫండమెంటల్ మిస్టేక్ ఏంటనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఏంటి నీ ఫండమెంటల్ మిస్టేక్? దేవునితో సంబంధాన్ని కోల్పోయావు. అందువల్లే ఈ సంబంధాలన్నీ కూడాను ఇలాగ మనుషులతో ఉండేటువంటి సంబంధాల్లో కూడా నీకు తేడా వచ్చేసింది. కాబట్టి ఆ బేసిక్ ప్రాబ్లమ్, ఆ క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఉన్నది చూసారా, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు పునరుద్ధరించుకుని ఆయన వెలుగులో నీ హృదయమును వెతుక్కున్నట్లయితే మిగిలినటువంటివన్నీ కూడా ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. అవన్నీ కూడాను వాటంతట అవే క్రమపరచబడతాయి. కాబట్టి మొట్టమొదటిగా దేవునితో ఉన్నటువంటి నీ సంబంధాన్ని పునరుద్ధరించుకో. ఆ తర్వాత నీకు మనుషులతో ఉండేటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం అనేటువంటిది తేలిగ్గా ఉంటుంది. ఈ యొక్క తప్పుని సరిచేసుకోవటంలో చాడీలు చెప్పినా లేకపోతే కొండములు చెప్పినటువంటి ఈ యొక్క సందర్భంలో నీవు ఈ తప్పును సరిచేసుకునేటప్పుడు సాధారణంగా దేవునితో మనం తప్పని తెలిసినప్పుడు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు వెంటనే మనం దానిని సరిచేసుకుంటాం. ఎందుకంటే దేవునితో మనం మాట్లాడేటప్పుడు అంటే ప్రార్థనలోనే కాబట్టి దేవుని యొద్ద మనం కొంత గ్రహించుకొని, దేవా నేను తప్పు చేశాను అని చెప్పటంలో మనకి అభ్యంతరం ఏమీ లేదు. అయితే అభ్యంతరం అనేటువంటిది ఎక్కడొస్తుందంటే, మనుషుల యొద్దకు కూడా వెళ్ళి దానిని సమాధాన పడాలి, అంటే నేను తప్పు చేశానండి క్షమించండి అని చెప్పే మాట మనుషులకు చాలా కష్టంగా ఉంటుంది. ఇగో ఎంతో అడ్డం వస్తూ ఉంటుంది, నేను ఇంత పెద్దవాడిని, ఓ ఇంత సేవలో ఒక పెద్ద మనిషిలాగా తిరుగుతున్నటువంటి వాడిని, ప్రతి వాడిని కూడాను ఎంతోమందిని నేను ప్రభు యొద్దకు నడిపించానని చెప్తున్నాను, ఇంత సీనియర్ని అని చెప్తున్నాను, ఇంత నాయకుడిగా వ్యవహరిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నేను వెళ్ళి ఒక మనిషిని క్షమాపణ, ఇదిగో ఇది మీ మీద నేను చాడీలు చెప్పానండి అని చెప్తే, ఇప్పుడు రేపు నేనేమైపోవాలి, నా యొక్క హోదా ఏమైపోవాలి, ఇదిగో ఈ భక్తి జీవితంలోనూ ఇక్కడ నేను చలామణి అవుతున్నటువంటి ఈ యొక్క అధికారము ఇదంతా కూడాను ఏమైపోవాలి, రేపటి నుంచి విశ్వాసులంతా నన్ను ఎలా చూస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడాను మనిషిలోనికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే మనుషులు దేవుని దగ్గర ఒప్పేసుకున్నాను బ్రదర్ అని చెప్తారు తప్ప, మనుషుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడేటువంటి గ్రహింపు కానీ పశ్చాత్తాపం కానీ వాళ్ళలో ఉండదు. వాళ్ళని మనసాక్షి కనుక నేను నొప్పిస్తూ లోపల మనిషి యొద్దకు కూడా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని చెప్పి నీ మనసాక్షి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు గనక దానిని దాటవేస్తూ వచ్చినట్లయితే నువ్వు ప్రయోజనకరిగా మాట్లాడడానికి మాత్రం ఉండలేవు. నువ్వేమైనా చెప్పొచ్చు, ఉపవాస ప్రార్థనలు ఏమన్నా చేయొచ్చు, నువ్వు మనుషుల్ని ఎంతమందినైనా ప్రభు యొద్దకు నడిపించానండి అని చెప్పి నీ లెక్కలో రాసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పెద్దగా చలామణి అవ్వచ్చు, ఒక నాయకుడిగా ఉండవచ్చు, మహానాయకుడిగా నువ్వు పరిగణింపబడవచ్చు. అయితే నీ హృదయంలో ఉండవలసినటువంటి ఆ గ్రహింపు పశ్చాత్తాపము ప్రభు ఆశించేటువంటిది నీలో లేనప్పుడు నువ్వు కొరతలోనే ఉన్నావు. కాబట్టి మళ్ళీ మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి ఒకవేళ మనం చేయవలసినటువంటిది మనిషికి కూడా వెళ్ళి దానిని సరిచేయవలసిన అవసరం ఉన్నట్లయితే దాన్ని సరిచేయటం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని దినమందు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క సన్నిధిలో మనలను తగ్గించుకొని దేవునితో సమాధాన పడదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమేడమైన తండ్రి, కృపగలిగిన దేవ, ఏదని ముందు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది మాటల నిమిత్తమై మీ పాదములకు వందనములు. మా హృదయాంతరంగములో ప్రభువ మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీకు నచ్చిన వ్యక్తులం గాను ప్రభువనైన మీరు కోరుకునేటువంటి విధంగాను మేము ఉండగలిగినట్లుగా మా హృదయాంతరంగములో నాయన మీరు జరిగించేటువంటి ప్రతి గ్రహింపు పని నిమిత్తమును పశ్చాత్తాపము నిమిత్తము మీకు లోబడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మనుషుల యొద్దకు వెళ్ళి సమాధాన పడవలసి వచ్చినటువంటి సందర్భంలో మేము ఆ విధంగా చేయటకున్న నాయన ఏమాత్రం వెనకాడేటువంటి వారంగా ఉండనివద్దు. మీరే మమ్మల్ని కరుణించండి, మా చేయబట్టుకుని నడిపించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.